హరే కృష్ణ. సో ఈరోజు 5వ అధ్యాయ సారాంశం చూస్తున్నాము. సో మెయిన్ గా ఇంపార్టెంట్ లింక్స్ అంటే ఒక సెక్షన్ ఇంకో సెక్షన్ కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది మనం ఎక్కువ కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ తర్వాత ఊరికే భావాల వరకు మనం చెప్పుకుంటూ వెళ్తాము. ఆ విధంగా మనం సారాంశం కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ మనం సుదీర్ఘంగా చర్చించుకున్నాం కాబట్టి సో ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా లాస్ట్లో మనం క్లారిఫై చేసుకుంటాం. సో ఉపగ్రతంలో కానీ వెళ్తే కృష్ణుడు 5వ అధ్యాయంలో జ్ఞానం కంటే కర్మ చేయడం గొప్పదన్నట్లుగా సూచించి ఉన్నారు. చేయడం చాలా సులభం అని చెప్పుకున్నాడు 5వ అధ్యాయంలో. కర్మ నిష్కామ కర్మ యోగమే బెటర్ అని చెప్పి చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇది ఉంటేనే మన హృదయ శుద్ధి జరుగుతుంది. హృదయం శుద్ధి జరిగిన వాడు మాత్రమే మిగతా యోగ మార్గంలో వెళ్ళచ్చు. సో 2వ అధ్యాయంలో కృష్ణుడు ఆత్మసాక్షాత్కారం ఎలా పొందాలో అది అక్కడ నిష్కామ కర్మయోగం తప్పనిసరి అని తెలిపి ఉన్నారు. మళ్ళీ 4వ అధ్యాయం 42వ శ్లోకంలో హృదయంలో ఉత్పన్నమైనటువంటి సందేహాలన్నీ జ్ఞానం అనే కర్మంతో యోగంలో లేచి యుద్ధం చేయము అని మళ్ళీ చెప్పున్నాడు. ఒకవైపేమో 4వ అధ్యాయంలో కృష్ణుడు దివ్య జ్ఞానాన్ని సంపాదించడం మంచిది, అది గురువు ద్వారానే గురు పరంపర ద్వారానే మనకు లభ్యమవుతుందని క్లియర్ చేశాడు. ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని దానివల్ల వచ్చేటువంటి లాభాలని మనకు క్లియర్ చేశాడు. సో జ్ఞానాన్ని గురించి పొగుడుతూ వచ్చేసరికే మళ్ళీ నువ్వు ఖడ్గంతో యోగంలో లేచి నువ్వు యుద్ధం చేయము అని చెప్పాడు. మరి అదేంటి జ్ఞానం అంటే మళ్ళీ పోయి హ్యాపీగా విశ్లేషించుకొని అర్థం చేసుకొని మనం ఏది మంచి అయితే చేద్దాం, చెడు అయితే మనం వదిలేద్దాం అనే థాట్ ప్రాసెస్ లో ఉండాలి కదా మనము. మరి మళ్ళీ యుద్ధం చేస్తే మళ్ళీ ఇప్పుడు అనవసరంగా పోయి మళ్ళీ వాళ్ళని చంపడము, అనవసరంగా మళ్ళీ వాళ్ళ కర్మలు మళ్ళీ మనం అంటించుకోవడము, ఇవన్నీ మళ్ళీ ఎందుకు కర్మ చేయడం అని మళ్ళీ ఎందుకు లాస్ట్ అది మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయమంటాడు అని సందేహం వచ్చింది. అలాగే 3వ అధ్యాయం 17వ శ్లోకం, 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి కర్మ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పాల్సి ఎస్ నిజంగా ఎవరైతే హృదయం శుద్ధి చేసుకున్న వాళ్ళకి నిజంగా ఆ తర్వాత బాధ్యత నిర్వర్తించకపోయినా దేహ పోషణ మొత్తం కూడా ఆత్మ లెవెల్ జరుగుతుంది అనమాట. అందువల్ల వాళ్ళు కర్మ చేయాల్సిన అవసరం లేదు, అయినా చేస్తారు, అయినా బాధ్యతలు తీసుకుంటారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉండాలని. ఇలాగ జనక మహారాజు గురించి మనం జనక మహారాజు ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి రాజు అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రజలందరినీ కూడా ఎంగేజ్ చేయడానికి కోసం తాను కూడా యజ్ఞాలు చేస్తాడు అనమాట. యాక్చువల్గా ఆయన యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు, రాజ్యం చూసుకోవాల్సిన అవసరం లేదు, కానీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణ ఇప్పుడు శ్రీల ప్రభుపాల్ వారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ ఆయన పరమహంస, ఆయన శుద్ధ భక్తుడు, ఆయన దేహ పోషణకి ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన. బట్ స్టిల్ అనేక దేశాలు తిరిగి ఎంతో మంది భక్తులను చేసి ఎన్నెన్నో చేశాడు. ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే కేవలం మిగతా వాళ్ళందరినీ కూడా భక్తి మార్గం నడిపించడానికి, ఫస్ట్ తాను ఉండి నేర్పించి చూపించాడు అనమాట. కానీ అనేక మాయావాదులు లేకపోతే అనేక ఇతర సన్యాసులు అంతా కూడా జనరల్గా వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి కేవలం ధ్యానంలో కూర్చొని వాళ్ళ సొంత ఉద్ధారణ పూర్తించి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ శ్రీల ప్రభుపాదులు లేదా వైష్ణవ ఆచార్యులు అందరూ కూడా చూస్తే వాళ్ళకే వాళ్ళు ఉద్ధరించుకోవడానికి ఎక్కడ పోయి కూర్చోలేదన్నమాట. వాళ్ళు ప్రజల మధ్యలో తిరిగి వాళ్ళు కూడా ఆచరించి చూపించారు అన్నమాట. అందుకే వాళ్ళు ఆచార్యులే, ఆచరించి చూపించారు సర్వజనులందరూ కూడా ఆ విధంగా వాళ్ళు ఫాలో అవడానికి అన్నమాట. సో ఒకసారి ఈ అధ్యాయం యొక్క డివిజన్లోకి వెళ్తే ఎలా అవి విభజించబడ్డాయని కానీ మనం వెళ్తే కనుక మొదటి శ్లోకంలో అర్జునుడు యొక్క ప్రశ్న వేశాడు, సన్యాసమా కర్మయోగమా ఏది మేలు అని అడగడం ప్రారంభించాడు. ఎందుకంటే అతనికి సందేహం వచ్చింది 4వ అధ్యాయంలో ఒకవైపు కర్మ సన్యాసం మేలనట్టుగా, జ్ఞానం అంటే కర్మ సన్యాసం మేలనట్టుగా చెప్పి చివరిలో మళ్ళీ లేదు నువ్వు మళ్ళీ కర్మయోగాన్ని చేయి, నిష్కామ కర్మయోగం చేయమన్నాడు. అందువల్ల ఆయనకి ఇది చేయడం మేలా అది చేయడం మేలా అని అడిగాడు అనమాట. అలాగే 2వ అధ్యాయం 6వ శ్లోకంలో నుంచి మీరు ఒకసారి మీకు అవకాశం ఉంటే మీ దగ్గర భగవద్గీత పుస్తకాలు తీసి పెట్టుకోండి బయటికి 2 నిమిషాల్లో, తీసుపెట్టుకొని నేను చెప్తూ ఉంటే మీరు జస్ట్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ మీరు ఇట్లా వింటూ ఉంటే ఒకసారి యాక్చువల్ ఆ సీక్వెన్స్ మీకు ఒకసారి అర్థం కాకపోవచ్చు. సో అవకాశం ఉంటే వెంటనే మీతో పాటు ప్రభుపాద్ వారి యథాతథ బుక్ని మీ దగ్గర పెట్టుకోండి, మొదటి శ్లోకాన్ని దగ్గరకు వచ్చేసేయండి. సో 2వ అధ్యాయం 6వ శ్లోకం వరకు, సారీ 2వ శ్లోకం 4వ శ్లోకం వరకు, కర్మయోగము సన్యాసము రెండూ సమానమే, కానీ కర్మయోగం సులభమైంది అని కృష్ణుడు తెలుపుతున్నారు. కర్మయోగం ఆచరణ తగినది, ఆచరణ మాత్రమైనది. అందువల్ల కర్మ సన్యాసం తీసుకుంటే మనం సర్వసాధారణ జీవితాలు మనం ఇంకా జీవించలేము, లేదా కుటుంబ బాధ్యత మనం నిర్వర్తించలేము. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు హృదయం శుద్ధి కాకుండా అసలు అటు ప్రయాణమే మనం చేయలేము. కానీ కర్మయోగం అయితే అది చేసిన దాంట్లో హృదయ శుద్ధి అయిన తర్వాత కర్మ సన్యాసం తీసుకోవచ్చు కంప్లీట్గా. వాస్తవం ఒకదని చెప్పండి, ఇవి రెండు సమానమే, ఎందుకంటే ఇద్దరు రెండింటి లక్ష్యం ఒకటే. ఏంటా లక్ష్యం? ఆత్మసాక్షాత్కారమే లక్ష్యం. అందువల్ల కానీ ఈ రెండింటిలో దాన్ని చూస్తే కర్మయోగం అందరికీ చాలా సులభం అనమాట. ఇంద్రియాలని నిగ్రహించడం కష్టం, కానీ ఇంద్రియాలని నిమగ్నం చేయడం చాలా ఈజీ. మనం చివరిగా క్లాస్ మనం చెప్పుకున్నాం, ఇంద్రియాలు నిగ్రహించుకోవడం కంటే కూడా ఇంద్రియాలని సరైనటువంటి దిశలో నిమగ్నం చేయడం వల్ల మనము లాభపడతాము, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా లాభపడతాం. అలాగే 7 నుంచి 16వ శ్లోకం వరకు, నిష్కామ కర్మయోగం ద్వారా కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది. నిష్కామ కర్మయోగంగా చేస్తే కర్మబంధం నుంచి మనం విముక్తి పొందగలము అనేటువంటి సమాచారం 7వ శ్లోకం నుంచి 16వ శ్లోకం దాకుందనమాట. దాంట్లో మనం ఇంకా చూసుకుంటే 13 నుంచి 16 మధ్యలో కానీ చూసుకుంటే, అంటే 7, 16 మధ్యలో సబ్సెక్షన్ లోపలనే అంతర్గతంగా ఇంకొక విభాగం చూసుకుంటే 13 నుంచి 16 మధ్యలో, జీవుడు ప్రకృతి భగవంతుడు ఈ జన్మలో కర్మలకి కారకులు కారు. ఆత్మ కారణం కాదు, ప్రకృతి కారణం కాదు, భగవంతుడు కారణం కాదు. ఈ జన్మలో మనం కర్మలు అనుభవించడానికి లేదా కర్మను ఉత్పన్నం చేయడానికి ఇవి మెయిన్ కాదనమాట. గత జన్మ స్వభావాలు ఈ జన్మలో కర్మలు చేసే విధంగా ప్రేరేపిస్తాయి. మనం చెప్పుకున్నా ఇది కూడా అచ్చు చెప్పాలంటే జీవుడు కర్మలు చేయడు, కర్మలు ప్రేరేపించడు. మరి అని ఎవరు చేస్తున్నారు? త్రిగుణాల ప్రభావం లేదా వాసనల ప్రభావం. మరి ఈ త్రిగుణాల వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి? గత జన్మ నుంచి వచ్చినాయి. సో అవి మన కర్మలు చేసే విధంగా ప్రేరేపిస్తున్నాయి అన్నమాట. ఇది మనకి 7, 16 మధ్యలో, అది ముఖ్యంగా 13, 16 మధ్యలో మనకి ఇది చెప్పబడింది అనమాట. తర్వాత 17 నుంచి 29 ఒకే సెక్షన్ అనమాట. భగవంతుడు లేదా పరమాత్మ మీద తన కర్మలను కేంద్రీకరించి జ్ఞాని ముక్తుడు అవుతాడు. ఇక్కడ ఈ సెక్షన్ తీసుకుంటే ముఖ్యంగా పరమాత్ముడి మీద మన కర్మలను కేంద్రీకరించి లేదా భగవంతుడి యొక్క భావనలో మనం ఈ కర్మలు కానీ చేస్తే ఆ జ్ఞాని ముక్తుడు అవుతాడు అనమాట. నిష్కామ కర్మ చేసిన శుద్ధి అయిన వాడు జ్ఞాని అవుతాడు. సో జ్ఞాని ఆత్మసాక్షాత్కారం వైపు వెళ్ళి ముక్తుడు అవుతాడు. ఈ విభాగంలో మళ్ళీ అంతర్గతంగా వెళ్తే 22 నుంచి 23 మధ్యలో, జీవుడు భగవంతు ప్రకృతి అనే మూడు అంశాలు జ్ఞానంతో మనం బుద్ధిని భగవంతుని మీదుగా కేంద్రీకరించడమే కాకుండా ఇంద్రియ భోగం వాంఛలను అలజడిని కూడా తట్టుకోగలం. ఎవరైతే ఈ మూడు అంశాలు, జీవుడు గురించి బాగా తెలుసుకొని, భగవంతు గురించి బాగా తెలుసుకొని, ప్రకృతిని గురించి కూడా బాగా తెలుసుకుంటే, అంటే పూర్తి ఈ మూడు అంశాల జ్ఞానంతో కానీ మనం ఉండగలిగితే మనం బుద్ధిని భగవంతుని మీద కేంద్రీకరించడమే కాకుండా, ఇది జ్ఞానం తెలుసుకుంటే ఈ మూడు విషయాలు, జీవుడు భగవంతుడు ప్రకృతి, మనం బుద్ధిని భగవంతుని మీద కేంద్రీకరించడమే కాకుండా ఇంద్రియ భోగ వాంఛల అలజడిని కూడా మనం తట్టుకోగలం. అందుకే మనం ముఖ్యంగా 5 ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకుంటాం భగవద్గీతలో. మన డిస్కవర్ యువర్ సెల్ఫ్ అనే కోర్స్ కూడా ఈ 5 అంశాల గురించే మాట్లాడుతుంది. దాంట్లో అతి ముఖ్యమైనది జీవుడు భగవంతుడు ప్రకృతి, మిగతా 2 కాలం కర్మ. అది ఈ 3 కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనం బుద్ధిని ఎక్కడ కేంద్రీకరించాలి, తద్వారా మనం ఇంద్రియ భోగ వాంఛలు కూడా వాటి యొక్క అలజడులు కూడా మనం తట్టుకోవచ్చు అని. సబ్సెక్షన్లో 24 నుంచి 26 మధ్యలో, నిష్కామ కర్మ సాధనతో వచ్చినటువంటి జ్ఞానంతో మోక్షాన్ని పొందగలం. ఎస్, నిష్కామకర్మ సాధనతో వచ్చేటువంటి జ్ఞానంతో మోక్షాన్ని పొందగలుగుతాం. సో దాని గురించి మనం వివరించబడ్డాయన్నమాట. అలాగే 27 నుంచి 28 మధ్యలో మోక్షాన్ని జ్ఞానంతోనే కాకుండా అష్టాంగ యోగంతో కూడా మనం సాధించవచ్చు అని మనకి 27 28 ఈ రెండు శ్లోకాస్ మనకి చెప్పబడిందని. అందుకే మొన్న మాదయ్య ఒకరు డౌట్ అడిగినప్పుడు కూడా చెప్పిందను, ఇది జస్ట్ ఒక ఆల్టర్నేటివ్ వే అనమాట. మోక్షాన్ని జ్ఞానంతోనే కాకుండా అష్టాంగ యోగంతో కూడా మనం సాధించవచ్చు. ఇది జస్ట్ ఒక మనకి ఇంకొక అడిషనల్ గా మనం ఎవరికైనా అటువంటి స్వభావం ఉంటే వాళ్ళు ఈ మార్గం ద్వారా కూడా వాళ్ళు మోక్షాన్ని పొందొచ్చు అని. అండ్ చివరికి 29వ శ్లోకంలో కృష్ణుడే అన్ని యజ్ఞములకు అన్ని ఫలాన్ని యజ్ఞ ఫలాన్ని అందుకోవడమే అందరిని మేలు కోరేవాడు సర్వలోక మహేశ్వరుడు అని పూర్తి నమ్మకంతో జీవించేవాడే అత్యంత ప్రశాంతంగా ఈ దుఃఖాలయంలో జీవించగలడు. భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతి. అది రీసెంట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం అనమాట. సో ఇప్పుడు కానీ మనం యాక్చువల్ శ్లోకాస్లో కానీ వెళ్తే, యా మొదటి శ్లోకంలో కృష్ణుడి యొక్క ప్రశ్న, సన్యాసమా కర్మయోగమా ఏది మేలే, ఆ ప్రశ్న చూస్తాం ఇక్కడ. కృష్ణుడు పలికాడు, ఓ కృష్ణ, మొట్టమొదట నీవు నన్ను కర్మ త్యాగము చేయమని చెప్పావు, తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు, ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా చెబుతావా అని చెప్పేసి అర్జునుడు కృష్ణుని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా 2వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఇప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, కర్మయోగము సన్యాసము కర్మ సన్యాసము రెండు సమానమే, కానీ కర్మయోగము సులభంగా ఉంటుంది అని కృష్ణుడు తెలిపారు. చూస్తాం 2 నుంచి 6 వరకు నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ ఏ ఉందా లేదా అని. ఎస్, ఇప్పుడు భగవాన్ పలికాడు, భగవాన్ సమాధానం ఇచ్చారు. కర్మ సన్యాసం జ్ఞానయోగం భక్తితో కర్మ కర్మయోగం రెండూ కూడా మోక్షానికి మంచివే, కానీ ఆ రెండింటిలో కర్మ సన్యాసం కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమమైనది. ఈ భక్తితో కూడిన కర్మ అనేది ప్రభుపాదు వారు రాశారు ఇచ్చారనమాట. ఎందుకంటే అల్టిమేట్ గా ముందు ముందు మనం వెళ్తాం చూస్తాం అనమాట, భగవంతుడు ఏ విధంగా ఈ నిష్కామ కర్మయోగం కంప్లీట్ గా ఆయనకి అర్పించినట్టుగా చేయమని చెప్పి ముందు 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 మనకు శ్లోకాలు తెలుస్తుంది రాబోయే అధ్యాయాల్లో. కానీ ప్రభుపాదులు వారు మనకి ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు అనమాట, అంత ఇంకేం లేదు. ఎందుకంటే నిష్కామంగా ఎలాగ చేయాలి, న్యూట్రల్ గా మనం ఎవరికి అర్పించాలి నిష్కామకంగా ఉండాలి అంటే అది ప్రాక్టికల్ గా అది పాసిబుల్ కాదు. కానీ ఫలాన్ని మన కృష్ణుడికి ఇవ్వచ్చు, మన డబ్బులు, మన తెలివితేటలు, మన శక్తులు, నైపుణ్యాలు, స్కిల్స్ ఏమైనా సరే కృష్ణుడికి మనం అర్పించవచ్చు. కానీ నిష్కామకంగా ఎవరు లేకుండా మనం ఎవరికి అర్పించాలి, అది ఎలా అర్పించాలి అది చెప్పండి. ప్రాక్టికల్ గా నిజంగా చాలా చాలా కష్టం అన్నమాట భౌతిక ప్రపంచంలో, అందులో కలియుగంలో. అందుకనే భగవంతుడు అక్కడ ప్రభుపాదు వారు నిష్కామ కర్మ అనే పదం వదులు ఇక్కడ భక్తితో కూడిన కర్మయే ఉత్తమం అని చెప్పేసి అనమాట. కాబట్టి 2వ శ్లోకంలో అది వచ్చింది. అలాగే 3వ శ్లోకం తెలితే, తన కర్మ ఫలాన్ని ద్వేషించని వాడు కోరని వాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు. మహాబాహులు కలిగిన ఓ అర్జున, సకల ద్వంద్వం నుండి విడబడిన అటువంటి వ్యక్తి భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు. ఎస్, ఎవరైతే కర్మ ఫలాలని తీసుకోడు అలాగే ద్వేషించడు, ఎవరైతే ఇలాంటి స్థితిలో ఉంటాడో అతను ద్వంద్వాల నుండి విడబడతాడు, భౌతిక బంధాన్ని చాలా సులభంగా దాటగలుగుతాడు, పూర్తిగా అతను ముక్తుడవుతాడు. అంటే ఎవరు కర్మఫలాన్ని ఎవరు త్యజించగలుగుతారు, ఎవరైతే భక్తితో కూడుకున్న కర్మ చేస్తారో లేదా నిష్కామ కర్మ చేస్తాడో అతను కర్మఫలాల పట్ల ఆసక్తి ఉండదు, అనాసక్తి అని చెప్పేసి విరక్తి ఉండదు. సో రెండు డేంజరే, రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, బంధాలు కూడా. ద్వేషం అనేది ఏంటి, ఒకసారి మనం అనుకున్నటువంటి దాన్ని అనుకున్న విషయాన్ని జరగకపోతే అది ద్వేషం కింద మారుతుంది. అంటే విధంగా చెప్పండి, అది అది రాగం కంటే ద్వేషం ఇంకా పవర్ఫుల్ అయింది. కాబట్టి ఎవరైతే ఈ నిష్కామ కర్మయోగంలో లేదా భక్తితో కూడుకున్న కర్మలో కానీ నియుక్తులైన వాళ్ళని ఖచ్చితంగా వీటి నుంచి బయటపడిపోతాడు అనమాట. అతను ముక్తికి అర్హుడవుతాడు. నాలుగో శ్లోకంలోకి వెళ్తే, కేవలం అజ్ఞానులే భక్తి యోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనానికి సాంఖ్యము భిన్నమైనదని పలుకుతారు. ఈ రెండు మార్గాల్లో ఒక్కదానైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు. అజ్ఞానులు మాత్రమే కర్మయోగము జ్ఞానయోగము వేరు వేరు ఫలితాలు ఇస్తాయి అనుకుంటారు. కానీ పండితులైన వారు ఏమనుకుంటారంటే, కర్మయోగము జ్ఞానయోగం రెండు యొక్క ఫలితము ఆత్మసాక్షాత్కారమే, రెండింటి ద్వారా మనం పొందొచ్చు అని పండితులు తెలుసుకుంటారు. అంటే మనం కొట్టుకుంటాం అన్నమాట, కర్మయోగం గొప్పదే, జ్ఞానయోగం గొప్పదే, అష్టాంగ యోగం గొప్పదే, మనం కొట్టుకుంటాం అన్నమాట. కానీ వాస్తవానికి కర్మయోగాన్ని పరిపూర్ణం చేసుకున్న వాడు జ్ఞానయోగంలోకి ఎంటర్ అవుతారు. అంటే ఇవన్నీ ఒకే నిచ్చెనలో ఉన్నటువంటి మెట్లు అనమాట. ఇవి కింద మెట్టు ఎక్కకుండా పై మెట్టు మనం ఎక్కలేము. ముందు లోవర్ క్లాసెస్ చదవకుండా పై క్లాసెస్ మనం పోలేము. అట్లాగే కర్మయోగం చేయకుండా ఖచ్చితంగా జ్ఞానయోగంలోకి పోలేడు. ఒకవేళ ఈ జన్మలో ఒకవేళ ఎవరైనా డైరెక్ట్గా ఇప్పుడు ఈ జన్మలో ఎవరైనా డైరెక్ట్గా జ్ఞానయోగంలోకి వెళ్ళారు అని మనకు దాన్ని తెలిస్తే దాని అర్థం ఏంటంటే, లాస్ట్ లైఫ్ లో అతను కర్మయోగంలో పూర్తి హృదయాన్ని పూర్తిగా అతను శుద్ధి చేసుకున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మనం అంతేగాని ఈ లైఫ్ లో కర్మయోగంలో అందులో ముఖ్యంగా నిష్కామ కర్మయోగం హృదయం శుద్ధి కానీ చేసుకోకపోతే అతను వై స్టేజెస్ కి పోలేడు అనమాట. మొత్తానికి రెండింటి యొక్క ఉద్దేశం మాత్రం ఒకటే, ఆత్మసాక్షాత్కారం. సో ఐదో శ్లోకంకి వెళ్తే, విశ్లేషణాత్మకమైన అధ్యయనము ద్వారా చేరే స్థానము భక్తి యోగం ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి అందుకే ఆ అధ్యయనాన్ని భక్తిత్వ సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు. కాబట్టి విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం ద్వారా అంటే ఇదే జ్ఞాన సాంఖ్యం కానీ లేకపోతే జ్ఞానయోగం కానీ, తద్వారా ఏ స్థానం అయితే చేరతారో భక్తియోగం ద్వారా కూడా పొందగలుగుతారు, కర్మయోగం ద్వారా కూడా పొందగలుగుతారు అని ఎరిగిన వాళ్ళు. ఒక్క నిమిషం. కాబట్టి ఎవరైతే విశ్లేషణాత్మకమైనటువంటి అధ్యయనం చేసినా సరే లేదా సాంఖ్యయోగం ద్వారా ఏ స్థానం అయితే చేరతారో అది భక్తియోగం ద్వారా కూడా లేదా నిష్కామ కర్మయోగం ద్వారా కూడా చేరుకుంటారు. కాబట్టి అందుకనే ఈ రెండు ఒకటే స్థితికి తీసుకెళ్ళగలుగుతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే వాళ్ళు అనమాట. వాళ్ళు అంటే యథార్థ దృష్టితో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఓరల్గా చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఈ రెండు సమానమే కానీ కర్మయోగం ద్వారా లేదా భక్తి యోగం ద్వారా మనం చాలా సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనకి భేదాలు అవసరం లేదు, లేదా మన వీటి మధ్య విభేదాలు సృష్టించుకొని మనకు గందరగోళపడాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఐదో శ్లోకం చూసుకుందాం. ఆరో శ్లోకం ఆరో శ్లోకం వచ్చరికి, భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మల్ని సందర్శించడం మనిషి సుఖవంతుడుగా జీవించలేడు లేదా చేయలేడు. కానీ భక్తియుత సేవలు నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మను పొందుతాడు. అంటే నిష్కామకర్మ యోగం చేయకుండా లేదా భక్తి సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మను సన్యసించడం ద్వారా లేదా వదిలేయడం ద్వారా ఎవరు ఇక్కడ సుఖంగా జీవించలేడు. అందుకే మనం ఫస్ట్ చెప్పుకుంటూనే వస్తున్నాం, త్రూ నిష్కామ కర్మ యోగంతో హృదయం శుద్ధి చేసుకున్న తర్వాతనే అతను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతాడు. అప్పుడే అతను సుఖంగా ఉండగలుగుతాడు. సో హృదయం శుద్ధి కాకుండా తను కర్మలుగా సన్యసించాడంటే, అంటే అసలు ఏ కర్మలు చేయకుండా మొత్తం వదిలేసాడంటే, అదే జ్ఞానం నేనేదో జ్ఞానయోగం అయితే నేనేదో ధ్యానం చేసుకుంటున్నాను అని కానీ వెళ్ళినట్లయితే అతను ఖచ్చితంగా సుఖంగా ఉండలేడు. పైగా ఎవరైతే నిష్కామ కర్మయోగం లేదా భక్తియుత సేవలో ఉన్నవాడైతే శీఘ్రంగా చేరుకుంటాడు. ఎందుకంటే ఒకసారి హృదయంగా శుద్ధి అయిపోయిందంటే ఇంకా తర్వాత ఎటువంటి శక్తులు లేవన్నమాట, కిందకి లాగే శక్తులు లేవు. ఇంకా దాని నుంచి మనం హ్యాపీగా పైకి వెళ్ళడమే, అంటే హై స్టేజెస్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఇది ఇక్కడ వరకు 2 నుంచి 6 శ్లోకం చూస్తున్నాం. ఇప్పుడు 7 నుంచి 16 శ్లోకం మధ్యలో ఏమున్నాయో మనం చూద్దాం. సో నిష్కామ కర్మ యోగం ద్వారా కర్మబంధం నుంచి మనం విముక్తి పొందొచ్చు అని ఇది ఇది సారాంశం అన్నమాట 7 నుంచి 16 శ్లోకం వరకు. సో 7వ శ్లోకంలో ఏముంది భావం? భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనసును ఇంద్రియమును నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడే ఉంటాడు. ప్రతి ఒక్కడు అతనిని ప్రీతిపాత్రుడై ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేసినప్పటికీ అట్టివాడు ఏనాడు బద్ధుడు కాదు. సో మనం చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఏ విధంగా ఎస్ మనము మన హృదయం శుద్ధి అవ్వాలి అని అంటే అతి ముఖ్యమైనది కావాల్సింది ఏంటంటే అతను అందరి యొక్క ప్రేమను ఎలా పొందుతాడు అని అంటే ఫస్ట్ పాయింట్ ఆ వ్యక్తి అందరినీ కృష్ణుడు అంశాలుగా భావిస్తాడు అన్నమాట. అన్ని అన్ని అందరినీ కృష్ణుడు అంశాలుగా భావిస్తాడు కాబట్టి ఆ వ్యక్తి అందరికీ సేవ చేస్తాడు. అందరికీ సేవ చేస్తాడు కాబట్టి అందరికీ ఇష్టమైన వాడు అవుతాడు. అందరికి ఇష్టమైన వాడు అవుతాడు కాబట్టి అందరికి సేవ చేశాడు కాబట్టి అందరూ అతని ఎడ తృప్తి పడతారు. ఎప్పుడైతే అతను అందరిగా తృప్తి పడతాడో కనుక అతని చైతన్య శుద్ధి పడుతుంది. ఎట్లా శుద్ధి పడుతుంది? అందరు తృప్తి పడ్డారు ఇతర చైతన్య శుద్ధి పడుతుంది. మధ్యలో ఏంటి లింక్? ఇక్కడ వాళ్ళు తృప్తి పడ్డారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించారు. సో వాళ్ళు భగవంతుని వాళ్ళు ప్రార్థించారు ఆశీర్వదించారు కాబట్టి హృదయం చైతన్య హృదయం శుద్ధి అయింది అంటే చైతన్యం శుద్ధపడింది. ఇప్పుడు చైతన్య శుద్ధి అయిందో ఆటోమేటిక్ గా అతని మనస్సు స్థిరపడుతుంది. మనసు స్థిరపడింది అనుకోండి ఆటోమేటిక్ గా ఇంద్రియాలు కూడా నిగ్రహంలోకి వస్తాయి. ఇంద్రియాలు నిగ్రహంలోకి వస్తాయి. మనసు స్థిరంగా కృష్ణుడి మీద ఉన్నది కనుక ఎప్పుడు కృష్ణుడి నుండి విచలనం జరగదు. అతను కృష్ణుడి నుంచి ఎప్పుడు విడిపోడు. ఇంకా అతని ఆలోచనలు కృష్ణుడి మీద తప్ప ఇంకా వేటి మీదకి వెళ్ళవన్నమాట. ఇంకా భౌతిక ప్రపంచంలో ఏ అంశాలు అతన్ని ఆకర్షించలేవు అతను అతన్ని. కాబట్టి ఒక విధంగా మనం ప్రభుపాదుల వారు ఈ భాష్యం ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మన పట్ల మన తోటి భక్తులు తృప్తి పడాలి. మన సేవకి లేదా మన వ్యవహారం వాళ్ళతో ఉన్నటువంటి మన వ్యవహార శైలికి అల్టిమేట్ గా గురువు అక్కడ ఉన్నటువంటి భక్తులు తృప్తి పడగలగాలి. అంటే వాళ్ళు తృప్తి పడే విధంగా మనలో ఉన్నటువంటి అనేక అనేక అలవాట్లు కావచ్చు, అనేక మన వ్యవహార శైలి కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని క్రమంగా వాటి అదుపులో తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. దానివల్ల మనకు లాభం ఉంది మనకి. సో ఇది మళ్ళీ మీకు చెప్తున్నాను ఎందుకంటే రాధా గోపినాథ్ ప్రభు అని చాలా సీనియర్ డివోటీ ఉన్నారు అనమాట చౌపాటిలో. ఆ ప్రభుజీ ఎన్నో లెక్చర్స్ ఎన్నో శ్లోకాల నుంచి లెక్చర్స్ కోట్ చేసినప్పుడల్లా ఈ శ్లోకాన్ని చాలా సందర్భాల్లో కోట్ చేస్తాం ఈ శ్లోకాన్ని. సో నాకు కూడా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది మనం నిజంగానే మనకు మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఒక ఎత్తు అయితే మనం భక్తుల్ని తృప్తిపరిచే విధంగా వాళ్ళని సేవ చేసుకుంటే కనుక మన యొక్క ఈ చైతన్య శుద్ధపడడం అనేది చాలా శీఘ్రంగా జరుగుతుంది. మనకి నారదుల వారి యొక్క జీవితం కూడా గత జీవితం సేమ్. సో భక్తి వేదాంతులకి సేవ చేసుకున్నాడు, హృదయం శుద్ధి అయింది, వెంటనే దానికి మార్గం దొరికింది, కృష్ణుడి దర్శనం దొరికిపోయింది. సో ఆ విధంగా మనకి 7వ శ్లోకంలో చూసాము కాబట్టి అతను బద్ధుడు కావడం అనమాట. సో 7, 8, 9 శ్లోకాలు. సో ఈ వ్యక్తి ఎవరైతే కర్మబంధనానికి బద్ధుడు కాకుండా ఉంటాడో దివ్య చేతుల్లో ఉన్న వ్యక్తి చూడటం వినడం తాకడం వాసన చూడటం తినడం నడవడం నిద్రపోవడం శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తానేమీ చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాల్లో నెలకొని ఉన్నాయని, తాను వాటికి దూరంగా ఉన్నానని అతను సర్వదా ఎరిగి ఉంటాడు. తాను ఈ శరీరం నుంచి, స్థూల శరీరం నుంచి, సూక్ష్మ శరీరం నుంచి ఎప్పుడో విడిపోయాడని, ఏవైతే ఇంద్రియార్థాలు తనకి తన వద్దకు వస్తున్నాయో అవి ఇంద్రియాలే వాటికి వాటి పని వాటి చేసుకుంటాయని, అవి చేసే పనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నాడు అన్నమాట. అంటే అంత దేహం పూర్తిగా అతను డిటాచ్ అయిపోయి ఉంటాడు. దేహం, దేహ సంబంధించిన ఆలోచనలు అతనికి ఏమాత్రం ఉండవు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అతని ఆలోచనలు అన్నీ కూడా కృష్ణుడి మీద ఉన్నాయన్నమాట పూర్తిగా. కాబట్టి అతను తింటాడు, నిద్రపోతాడు, అన్నీ చేస్తాడు, కానీ ఒక విధంగా చెప్పండి తనకి ఏమాత్రం అసలు ఆ స్పృహ అతనికి ఉండదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అతను కృష్ణుడు మీద ఉన్నటువంటి ఆలోచనలతో అతను ఆల్రెడీ ఆనందంలో ముందుకు తెలుతుంటాడు. అతను తినకపోయినా, అతను నిద్రపోకపోయినా, లేదా ఇవేవి కూడా అతను చేయకపోయినా, తను అసలు ఆ ధ్యాసలోనే అతనికి ఉండడు అనమాట. ప్లస్ పూర్తి ఆనందంలో ఉంటాడు అనమాట. నేను చెప్పాలంటే అతను జీవన్ముక్తుడు అని చెప్పచ్చు. పదో శ్లోకంకి వచ్చేసరికి, కర్మఫలాలను భగవంతుని సమర్పించి సంగత్వము లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపము చే ప్రభావితుడు కాడు. ఎప్పుడైతే కర్మఫలాన్ని భగవంతుడికి అర్పించేశాడో అతను ఇంకేమాత్రం సంగత్వం పెట్టుకోడో దేని దేనితోనూ ఎవరితోనూ, అతను ఎట్లాంటి నీటి మీద నీటిలో ఉన్నటువంటి తామరాకులాగా. సో ఏ విధంగా వాటి మధ్యలోనే ఉన్నాడు, కానీ సారీ ఆ తామరాకు నీటిలోనే ఉంది, కానీ నీటికి ఏమాత్రం అసలు వాటి వాటి తాలూకు ఏ ఛాయలు వాటికి అంటాం అన్నమాట. అలాగే ఈ వ్యక్తి కూడా భౌతిక ప్రపంచంలో ఉంటాడు, కుటుంబంలో ఉంటాడు, అన్ని రకాల పనులు చేస్తుంటాడు, కానీ కంప్లీట్గా అతను అసంగత్వం అంటే డిటాచ్డ్గా ఉంటాడు అనమాట. కాబట్టి అలాంటి వ్యక్తికి పాపం అనేది ఎటువంటి ప్రభావితం చేయదు అనమాట. ఎందుకంటే పాపము పుణ్యం అనేది దేహానికి సంబంధించింది. అతను దేహంతోనే సంబంధం పెట్టుకున్నప్పుడు ఇంకా పాప పుణ్యాలకు అతనికి ఎటువంటి అటాచ్మెంట్ వస్తుంది, అది ఏ విధంగా అవి అతను ప్రభావితం చేయగలుగుతాయి, చేయలేవు అతను. పదకొండవ శ్లోకంకి వచ్చేసరికి, యోగులు సంగత్వాన్ని విడిచి కేవలం శుద్ధి పడే ఉద్దేశంతోనే దేహంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనైనా పనిచేస్తారు. యోగులు కానీ భక్తులు కానీ ఒకవేళ వాళ్ళు ఒకవేళ పనిచేయాల్సి వస్తే, ఒకవేళ అది ఎలా ఎందుకు పనిచేస్తారు, ఎందుకు పనిచేస్తారంటే వాళ్ళ దేహాన్ని, మనసుని, బుద్ధిని, ఇంద్రియాలని కేవలం వాళ్ళ హృదయం శుద్ధి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో అవి వాటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు నాకు భోజనం చేసే టైం అయింది, వెళ్ళి నేను కూర్చుంటున్నాను, నేను తింటున్నాను, నేను తినేటప్పుడు ఇది నాకు ఇష్టమైన కూర, ఇది నాకు ఇష్టం లేని కూర, ఇది నాకు ఇష్టమైనటువంటి భోజనం, నాకు ఇష్టం లేని భోజనం, అట్లయో అసలు ఆలోచన అసలు ఉండకుండా అనమాట. నేను ఎందుకు తింటున్నానంటే ఇది ఇది కానీ తింటే నేను ఇంకొక 2 గంటలు నేను కృష్ణుడికి నేను సేవ చేయగలను, అంతే, అదొక్కటే థాట్ అనమాట. ఎందుకు తింటున్నానంటే నా సేవ చేయడానికి నా శక్తి కావాలి కాబట్టి అందుకు నేను తింటున్నాను. ఇక్కడ ఏమాత్రం అది మనం ఏ ఆహార పదార్థం పెట్టినా సరే అతను ఒకేలాగా తింటాడు. ఒకటి ఇష్టమైందని, ఒకటి ఇష్టం లేదని, అసలు ఇంద్రియాలు ఆ స్థాయిలో అసలు ఏమాత్రం పనిచేయవచ్చు అతని థాట్ ఒకటే అనమాట. కృష్ణుడికి సేవ చేసుకోవాలి కాబట్టి శక్తి కావాలి, ఆ శక్తికి ఇది అవసరం, అంటే అదొక్కటే టచ్ అంత. ఓన్లీ కృష్ణ సంబంధ లింక్ మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నిద్ర వస్తుంది అనుకోండి, ఇప్పుడు మనం ఎలా నిద్రపోతాం అంటే శరీరం మంచిపోయింది, లేకపోతే రేపు ఉదయం మళ్ళీ మన పనికి వెళ్ళాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఆ రెస్ట్లో కూడా మనం ఎట్లా ఆలోచిస్తాము, మనకి ఇలాంటి ఒక ఫోమ్ బెడ్ కావాలి, లేదా ఇలాంటి ఒక ఏసీ కావాలి, ఇన్ని మనం తయారు చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఆ వ్యక్తి ఎందుకు పడుకుంటాడంటే, నేను త్వరగా పడుకుంటే నేను త్వరగా ఉదయం నేను మంగళార్తికి వేయాలి, నేను మంగళార్తికి వేయాలి కాబట్టి పడుకోవాలి, అంతే. అది నేల మీద పడుకుంటున్నాడా, మంచం మీద పడుకుంటున్నాడా, లేకపోతే ఎలా పడుకుంటాడని అసలు అలా ఆలోచనే ఉన్నాం. అంటే థాట్ థాట్ ఒకటే మిగులుతుంది అన్నమాట కృష్ణుడి కోసం. సో ఇక్కడ దేహాన్ని వాడినా దేహాన్ని చూసుకుంటున్నాడు దేనికోసం, కృష్ణుడు సేవ చేసుకోవాలి కాబట్టి నాకు దేహం కావాలి. అందుకని ఈ దేహం, ఈ దేహాన్ని ఎంత చక్కగా మనం కాపాడుకుంటే సో ప్రపంచానికి మనం అంత అందంగా కనిపిస్తాము, ప్రపంచానికి మనం అంత దృఢంగా కనిపిస్తాము, అసలు ప్రపంచ సంబంధించిన ఏ అవసరం ఉండదన్నమాట. సో ఆ విధంగా కంప్లీట్ గా వాళ్ళు ఏం చేసినా సరే ఉద్దేశం ఏంటంటే అక్కడ హృదయ శుద్ధి అవ్వాలి లేదా ఆత్మశుద్ధి కావాలి, అదే ఉద్దేశం. అక్కడ వాళ్ళ మనసును ఉపయోగించిన, బుద్ధిని ఉపయోగించిన, దేహాన్ని ఉపయోగించిన వాళ్ళ ఉద్దేశం ఇదే ఉంటుంది అనమాట. అలాగే 12 శ్లోకానికి వెళ్తే స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మ ఫలాలను నాకే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతి పొందుతాడు. కాగా భగవంతునితో జతకూడని వాడు తన క్రమఫలం పట్ల లోభం కలిగిన వాడైన వ్యక్తి బతుకవుతాడు. సింపుల్ గా ఉంది. తన కర్మఫలాల్ని స్థిరమైన భక్తితో భగవంతుడు దాన్ని సమర్పిస్తే అతను శాంతిని పొందుతాడు. అదే అతను భగవంతుడితో జతకూడకపోతే ఖచ్చితంగా అతను ఇంకా లోభం పెరుగుతుంది, ఇంకా కావాలనేటువంటి వాంఛ పెరుగుతుంది, అప్పుడు అతను బదులవుతాడు. ఇప్పుడు మనం ఇంతకుముందు 13 సెక్షన్ లో మనం నెక్స్ట్ 13 నుంచి 16లోకి వెళ్తున్నాం. ఆ సెక్షన్ ఏం చెప్తుంది దాంట్లోకి వెళ్ళి, జీవుడు ప్రకృతి భగవంతుడు ఈ జన్మలో కర్మలకు కారకులు కారు, గత జన్మ స్వభావాలు ఈ జన్మలో కర్మలు చేసే విధంగా ప్రేరేపిస్తాయి. ఇది సారాంశం అన్నమాట ఈ సెక్షన్. సో ఆ విధంగా రాబోయే శ్లోకాలు ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. దేహధారి తన స్వభావాన్ని నియంత్రించి సమస్త కర్మల్లో మానసికంగా విడిచిపెట్టినప్పుడు కర్మను చేయకుండా కర్మకు కారణం కాకుండా ఉండి 9 ద్వారాలు కలిగిన పురంలో సుఖంగా వసిస్తాడు. సో ఎవరైతే ఆల్రెడీ దేహం నుంచి డిటాచ్ అయిపోయారో, దేహ సంబంధాలు లేకుండా పూర్తిగా అది నుంచి దూరం అయిపోయారో, అతనికి ఎలా ఉంటుందంటే నేను ఒక నవద్వార పురంలో ఉన్నాను, ప్రస్తుతానికి ఈ పురం నేను నివసిస్తున్నాను అనే భావనలో ఉంటాడు. ఎందుకంటే అతను మానసికంగా కర్మల్ని, సమస్త కర్మలు మానసికంగా విడిచిపెట్టేశాడు. కాబట్టి అతను కర్మ చేయకుండా కర్మకు కారణం కాకుండా ఉంటాడు అతను. అతను ఈ నవద్వార పురిలో సుఖంగా అవసిస్తాడు, అతను సుఖంగా జీవిస్తాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉంది, మనం దేహం అనుకుంటాం. అతను నేను దేహంలో ఒక జస్ట్ ప్రస్థానానికి నివసించేటువంటి ఒక వ్యక్తిని అనుకుంటాడు, ఒక అంశాన్ని అనుకుంటాడు. నెక్స్ట్ 14 చూస్తే తన దేహపురానికి అధిపతి అయిన దేహధారి కర్మలను తయారు చేయడం కానీ జనులను కర్మలో ప్రేరేపించడం కానీ కర్మ ఫలాలను సృష్టించడం కానీ చేయడు. ఇదంతా ప్రకృతి గుణాల చేతనే చేయబడుతుంది. సో ఇది కూడా మనం చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంతా ప్రకృతి గుణాలను బట్టే మన వ్యవహార శైలి ఉంటుంది. సో మనం ప్రేరేపించడం కానీ లేకపోతే ఇంకొన్ని చేయమని చెప్పడం కానీ లేదా మనం చేయడం కానీ ఇవన్నీ మన కర్మఫలాలను మనం కూడా సృష్టించాం. అసలు అవి లాగుతున్నాయి, మనం ఆటోమేటిక్గా ఆ కర్మ తీసుకెళ్తున్నాం, కర్మఫలాలు వచ్చేస్తున్నాయి అని. సో 15లోకి వెళ్తే భగవంతుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ తీసుకోడు, అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానం కారణంగా మొదటిలోకి. ఇది కూడా మనం చర్చించుకున్నాం. భగవంతుడికి సంబంధమే లేదు మనం చేసే పాపానికి, మనం చేసే పుణ్యానికి. మన అసలైనటువంటి జ్ఞానం కప్పబడిపోయింది అనమాట అజ్ఞానంతో. అసలైన జ్ఞానం ఏంటి, నాకు కృష్ణుతో సంబంధము శాశ్వత సంబంధం నాకు ఉంది. కానీ ప్రస్తుతానికి ఆ జ్ఞానం పక్కకి వెళ్ళి అజ్ఞానం అల్లుముకుంది అనమాట. ఏంటి అజ్ఞానం, నేను ఈ ప్రపంచానికి చెందినవాడిని, నేను ఈ దేహాన్ని, నేను ఈ కుటుంబానికి, నాది కులము, నాది మతము, నాది ప్రాంతం అని ఈ ఆలోచనలకు వెళ్ళడం వల్ల, ఈ అజ్ఞానం కమ్ముకోవడం వల్లనే మనం మోహితులు అవుతున్నాం. ఎస్, నా వాళ్ళకి ఏదో చేయాలి, నా దేశానికి ఏదో చేయాలి. సో వీటిల్లో మనం నిమగ్నమై ఉన్నాం. సో 16లో అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు ఒకటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. సో ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో, చీకటి పక్కకి వెళ్ళిపోతుందో, చీకటి పక్కకి వెళ్ళిపోతుందో, ఆటోమేటిక్ గా అసలైనటువంటి వివేకవంతుడు, అసలైనటువంటి సూర్యుడు సమస్తం కనిపిస్తుంది. సమస్తం కనిపిస్తుంది అన్నమాట. అలాగే అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఆల్రెడీ ఆత్మలో ఉన్న జ్ఞానం చిత్త ఆల్రెడీ ఉంది అన్నమాట. ఆ చిత్త జ్ఞానము, ఆ చిత్త ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రస్తుతానికి అజ్ఞానాన్ని మనం తీసేస్తున్నాం అంతే. సో అజ్ఞానాన్ని తీసేయడం వల్ల ఆటోమేటిక్ జ్ఞానం అనేది ఉత్పన్నమవుతుంది. కొంచెం మళ్ళీ బ్యాక్ వెళ్ళాము. సో అజ్ఞానం తొలగిపోయినప్పుడు ఆటోమేటిక్ గా జ్ఞానం ప్రకాశిస్తుంది. అలాగే చీకటి లేదా మన మేఘాలు తొలగిపోతే సూర్యుడు ఆటోమేటిక్ గానే తన ప్రకాశం బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయట్లేదు, ఆల్రెడీ మనకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, కృష్ణుడితో సంబంధం ఉంది, మనకు ఆల్రెడీ సంబంధం ఉంది. ఆ సంబంధం ప్రస్తుతానికి మర్చిపోయినాం. దేంతో, దేని కారణంగా మర్చిపోయినాం, ఈ భౌతిక సంబంధాల వల్ల ఆధ్యాత్మిక సంబంధం మర్చిపోయినాము. ప్రస్తుతానికి మనం నిష్కామ కర్మయోగంతో లేదా భక్తి యోగంతో మనం ఈ ఆల్రెడీ నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు అనేటువంటి ఈ జ్ఞానం, ఈ సాధనలో కానీ మనం వెళ్ళినట్లయితే ఆటోమేటిక్ యజ్ఞానం పక్కకి వెళ్ళి అసలైన జ్ఞానం బయటకు వస్తుంది అన్నమాట. అది ఇక్కడ చెప్పదలుచుకున్నాను అన్నమాట కృష్ణుడు. నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ భగవంతుడు లేదా పరమాత్మ మీద తన కర్మలను కేంద్రీకరించి జ్ఞాని ముక్తుడవుతాడు. ఇక్కడ 17 నుంచి చూస్తే కొద్దిగా ఇంతకుముందాక ఆత్మ గురించి ఎక్కువ వెళ్ళాము, ఆత్మ సాక్షాత్కారం గురించి లేదా ఆత్మశుద్ధి గురించి, హృదయ శుద్ధి గురించి ఎక్కువ వెళ్ళాము. ఇక్కడ నుంచి కొద్దిగా పరమాత్మ లేదా భగవంతుడి గురించి మనం కొద్దిగా మన హైలైట్ అవుతాయి అన్నమాట ఇక్కడ నుంచి. సో ఆ కర్మలు ఎట్లా కేంద్రీకరించబడుతున్నాయి, ఆ విధంగా కేంద్రీకరించడం వల్ల జ్ఞాని ఎట్లా ముక్తుడవుతాడు ఈ సెక్షన్ మనం చెప్తున్నాను అన్నమాట. బుద్ధి, మనసు, శ్రద్ధ, ఆశ్రయం అన్ని కూడా భగవంతుడిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానం ద్వారా కల్మషాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వాడై ఆ విధంగా నేరుగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. సో మొత్తం బుద్ధి, మనసు, శ్రద్ధ అన్ని కూడా భగవంతుడి మీద కేంద్రీకరించినప్పుడు లేదా లగ్నమైనప్పుడు కల్మషాల నుంచి పూర్తిగా పక్క వెళ్తాడు, ఆ తర్వాత మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు 18లో. సో ఆ వ్యక్తి ఎవరైతే పరమాత్ముడి మీద తన యొక్క మనసు, బుద్ధిని పెడతాడో తనకు వచ్చే లక్షణాలు ఏంటి ఇక్కడ చూస్తే, వినమ్రైన యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్యా వినయ సంపన్నటువంటి బ్రాహ్మణుడిని, గోవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని సమదృష్టితో వాళ్ళు చూడగలుగుతారు. పరమాత్మ జ్ఞానం కలిగిన వాళ్ళు లేదా పరమాత్మ, ఇవాళ పరమాత్మ సాక్షాత్కారం వైపు వెళ్ళేవాళ్ళు. సో అందరినీ ఒకే దిశలో అందరూ కూడా ఆత్మలు లేదా భగవంతుడి యొక్క అంశాలు వీళ్ళంతా. కేవలం పైన ఉన్నటువంటి ఆ పంచభూతాల యొక్క కలయిక వల్ల రకరకాల శరీరాలు వచ్చాయే కానీ, లేదా అది రకరకాల డిజైన్లు అయినా కానీ, వాస్తవానికి ఆత్మ వీళ్ళందరిలో ఒకటిగానే ఉంది అని అదే దృష్టితో అతను చూస్తాడు అన్నమాట. పంతొమ్మిదిలో ఎవరి మనసులు సమానత్వంలో సమచిత్తంతో సమచిత్తతలో నెలకొని ఉన్నాయో వారు అది వరకే జన్మము తెలుసుకుని జయించినట్టు వారు వారి బ్రహ్మములాగా దోషరహితులు. ఆ విధంగా వారు అది వరకే బ్రహ్మములు స్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే హృదయం శుద్ధి అయ్యి పరమాత్మ వైపు దృష్టి మెళ్తున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళ మనసులో సమానత్వంలోకి వెళ్ళిపోతాయి, సమచిత్తతతో నెలకొంటాయి అనమాట. వాళ్ళ బుద్ధి కూడా సమానత్వంలోకి వచ్చేస్తుంది. ఆటో అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు జన్మ మృత్యుల స్థితిని వాళ్ళు జయించినట్టే. ఇంకా మనం చెప్పుకున్నాం ఎట్లాగైతే భక్తి భక్తి దశలో కనుక మనం వెళ్తే భక్తి యోగ దశలో కనుక మనం వెళ్తే మనం ఫస్ట్ శ్రద్ధ సాధు సంగ భజన క్రియ ఆ తర్వాత అనర్థ నివృత్తి ఆ తర్వాత నిష్ఠ. సో ఈ నిష్కామ కర్మ యోగంతో తను బాధ్యత కర్మఫలాలను ఆశించకుండా ఎప్పుడైతే అతను సేవ చేస్తాడో ఆటోమేటిక్గా తనలో అనర్థ నివృత్తి జరుగుతుంది. అక్కడ అనర్థ నివృత్తి జరిగిన తర్వాత ఏమవుతుంది, హృదయం శుద్ధి అవుతుంది. హృదయ శుద్ధి అవడం అంటే ఆటోమేటిక్గా అతను నిష్ఠలోకి వెళ్ళిపోవడం అనమాట. భక్తి దశల్లో కానీ భక్తి యోగ దశల్లో అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ లోకి వెళ్ళిపోవడం. అతను నిష్ఠ స్థితిలో ఉన్నాడు అనమాట. నిష్ఠ స్థితిలో ఆటోమేటిక్ గా అతను ఒక విధంగా చెప్పాలంటే జన్మ మృత్యుల స్థితి నుంచి అతను జయించినట్టే. ఇంకా అక్కడ నుంచి ఎటువంటి త్రిగుణాల ప్రభావం అతని మీద ఇంకా చూపించదు. ఇంకా త్రిగుణాలు ఆటోమేటిక్ గా అయ్యి షట్ ఆఫ్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి పరమాత్ముడి యొక్క ప్రేరణతో ఆయన నడిపించుకుంటాడు అనమాట. ఇంకా సో 20వ శ్లోకానికి వెళ్తే ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగడము గాని అప్రియమైనది కలిగినప్పుడు శోకించడము గాని చేయని వాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడు మోహరహితుడు భగవద్ జ్ఞానము తెలిసిన వాడు అయిన వ్యక్తి అది వరకే భ్రమంలో నెలకొని ఉన్నాడు. సో ఇతను ఇతను లక్షణాలు చూస్తే అతను లభించినప్పుడు ఉప్పొంగేది ఏం లేదు, పోయినప్పుడు శోకించేది ఏం లేదు, అలాగే ఇష్టమైనది దొరికినప్పుడేమో ఉప్పొంగేది ఏం లేదు, అప్రియమైనది దొరికినప్పుడు శోకించేది ఏం లేదు. అతను కంప్లీట్గా ఆల్రెడీ బ్రహ్మము స్థితి లేదా దోషరహిత స్థితి కంప్లీట్గా అతను ఇంకెటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అతని మీద చూపబడవు అనమాట. 21లోకి వెళ్తే అటువంటి ముక్త పురుషుడు భౌతికేంద్రియ సుఖాన్ని ఆకర్షితు కాకుండా తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ సర్వదా సమాధిలో ఉంటాడు. ఈ రకంగా ఆత్మదర్శి పరబ్రహ్మమును ధ్యానించే కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు. ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ అతను శరీరంతో తనకి ఆల్రెడీ సంబంధం తెంపేసుకున్నాడు. ఆ శరీర సంబంధం అటువంటి సూక్ష్మ లేదంటే స్థూల ఏదైనా కావచ్చు మొత్తాన్ని డిటాచ్ అయిపోయాడు. ఇప్పుడు దృష్టి అంతా ఎక్కడ ఉంది, అంతర్గతంగా ఉంది, ఆత్మ మీద ఉంది. కాబట్టి తనలో తాను సుఖాన్ని అనుభవిస్తున్నాడు. తను పరబ్రహ్మను ధ్యానించే కారణంగా అపరిమితమైనటువంటి సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తున్నాడు అనమాట. సో తాను తెలివైన వాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంద్రియార్థం కలిగినటువంటి ఆ భోగ సుఖాన్ని వైపు అసలు ఏమాత్రం అసలు చూడ్డం అనమాట. అందుకని ఈ శ్లోకం కనుక వస్తే బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు. ఓ కౌంతేయ, అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి, అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందం పొందడు. సో ఆల్రెడీ తను ఆత్మదర్శి అయ్యి భగవంతుడి మీద అన్ని ఆధారపడుతున్నప్పుడు కర్మేంద్రియాలన్నీ కూడా భగవంతుడి మీద కేంద్రీకరించినప్పుడు ఆటోమేటిక్గా తనకు అర్థమైపోయింది, ఇంతకాలం నేను శారీరకంగా వచ్చినటువంటి సుఖం అంతా కూడా తుచ్చమైంది, అది ఏమాత్రం మనకి లాభదాయకం కాదు అని ఇక మీదట అతను ఈ సంస్పర్శజా భోగ స్పర్శ వల్ల వచ్చేటువంటి భోగాలకి అతను ఇంకేమాత్రం ఆకర్షితుడు కాడనమాట. సో 23లోకి వెళ్తే కనుక ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతికేంద్రియ వేగాల్ని సహించగలిగితే కామక్రోధ వేగాలను ఆపగలిగితే చక్కగా నెలకొన్న వాడై ఈ జగత్తులో సుఖీ అవుతాడు. కాబట్టి ఈ వేగాల్ని దేహాన్ని విడిచిపెట్టే ముందరే ఇవన్నీ మనం చేయగలగాలన్నమాట. ఈ వేగాల్ని, భౌతిక ఇంద్రియ వేగాల్ని, అలాగే కామక్రోధ వేగాలని. అయితే అతను ఈ జగత్తులో ఉన్నప్పుడే అతను సుఖీ అవుతాడు. ఇప్పుడు 24 నుంచి 26 మధ్యలో కనుకుంటే, నిష్కామ కర్మ సాధనతో వచ్చిన జ్ఞానంతో మోక్షాన్ని పొందగలము. నిష్కామ కర్మ సాధనతో నెక్స్ట్ మనకి ఆటోమేటిక్ జ్ఞానం వచ్చేస్తుంది. ఆ జ్ఞానంతో మనం మోక్షాన్ని పొందగలం. ఎవరి సుఖము లోపలే ఉన్నదో, ఎవడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో, ఎవడి లక్ష్యము అంతర్ముఖంగా ఉన్నదో, అతడే నిజానికి పరిపూర్ణ యోగి. అతడు బ్రహ్మంలో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే చేరతాడు. కాబట్టి అతని సుఖము కంప్లీట్ గా లోపల నుంచి వస్తుంది అన్నమాట. సో కాబట్టి అది అతని యొక్క సుఖము అంతర్ముఖంగా ఉందన్నమాట ఇక్కడ. అలాగే 25వ శ్లోకం కనుక వెళ్తే, సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వారు, మనసులో అంతరములోనే నెలకొనిన వారు, సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తరములపైన ఉండేవారు, సమస్త పాపాల నుండి విముక్తులైన వారు అయిన జనులు బ్రహ్మములో ముక్తిని పొందుతారు. కాబట్టి ఈ 4 రకాల వాళ్ళు ఎవరైతే సందేహాల్ని నివృత్తి చేసుకునే వాళ్ళు, మనసుని అంతరంలోనే నెలకొన్న వారు, సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తరములకైన వారు, సమస్త పాపాల నుండి ముక్తులైన వారు అయిన జీవులు బ్రహ్మంలో ముక్తి పొందుతారు అన్నమాట. సో ఇది 4 రకాల సాధన పద్ధతుల్లో ఎవరైనా, వీళ్ళ ఎవరైనా సరే ముక్తిని పొందగలుగుతారు. అది ఇక్కడ సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తరములకైన వాళ్ళు. సో ప్రభుపాద వారు ఇక్కడ ఏం చెప్తారు, అసలైన సంక్షేమం అంటే వాళ్ళకి కృష్ణ భక్తి సంబంధ జ్ఞానం ఇవ్వడం, కృష్ణుడితో వాళ్ళ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం కావాల్సిన చేయాల్సిన సాధన మనం ఇవ్వడంతో వాళ్ళు నిజంగా అసలైన సంక్షేమం. అంతేగాని శారీరకంగా మనం ఏదో కొంత ఇచ్చే, మానసికంగా ఏదో మనకు కొంత వాళ్ళకి ఉదా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి సహాయం చేయడం వల్ల వాళ్ళు నిజమైనటువంటి సంక్షేమం పొందిన వాళ్ళు కాదు. ఆత్మ సంబంధ విషయాలు ఏదైనా చేస్తే అది నిజమైన సంక్షేమం. ఎందుకంటే అతను మళ్ళీ ఇంకా జన్మెత్తాల్సిన అవసరం రాకుండా చూసుకోవచ్చు అనమాట. సో 26వ శ్లోకం వెళ్తే, కోపము నుండి సమస్త భౌతిక కోరికల నుండి విడబడిన వారు, ఆత్మదర్శులు, స్వీయ నిగ్రహము కలిగిన వారు, పరిపూర్ణత్వానికై నిరంతరం ప్రయత్నిస్తున్న వారైన వ్యక్తులు అచిరకాలంలోనే బ్రహ్మంలో మోక్షాన్ని నిశ్చయంగా పొందుతారు. అచిరకాలంలోనే వీళ్ళందరూ కూడా అతి త్వరలో వాళ్ళు బ్రహ్మాన్ని, బ్రహ్మలోని మోక్షాన్ని వాళ్ళు పొందగలుగుతారు. 27 నుంచి 28 ఇక్కడ మనం కనుక వెళ్తే, మోక్షాన్ని జ్ఞానంతోనే కాకుండా అష్టాంగ యోగంతో కూడా సాధించవచ్చు. సో దాన్ని మనం రీసెంట్ గా చెప్పుకుందాం. సకల బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్ళను దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నాసికాంధ్రాలలో నిలిపి ఆ విధంగా మనసుని, ఇంద్రియాలను, బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక, భయము, క్రోధం నుండి బయటపడతాడు. సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు. ఇది కంప్లీట్ గా ఇప్పటి వరకు మన భగవంతుడు తన యొక్క సేవలోనో లేకపోతే నిష్కామకంగా బాధ్యత నిర్వర్తించమని ఇప్పుడు దాకా ఒక సెక్షన్ దాకా అదే చెప్పుకుంటూ వచ్చాము. సడన్ గా 27, 28కి వచ్చేసరికి కంప్లీట్ గా టోటల్ గా ఒక డిఫరెంట్ సాధన మార్గమే ఇస్తున్నాడు అనమాట భగవంతుడు. సో దీన్నే మనం అష్టాంగ యోగం అంటున్నాం. సో ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ తప్ప కంపల్సరీ మెథడ్ కాదు. ఇది అందరూ చేయగలిగింది కాదు, కానీ ఇది కూడా ఒక భగవంతుడు నిర్దేశించినటువంటి ఒక మార్గమే. సో ఖచ్చితంగా అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు, అలాంటి ఇష్టం ఉన్నవాళ్ళు, లేదా ఈ విధంగానే పాల్గొనే వాళ్ళు ఖచ్చితంగా దీని ద్వారా కూడా కృష్ణుని చేరుకుంటారు. అయితే అదే కృష్ణుడే 12వ అధ్యాయంలో సో చాలా క్లియర్ చేశాడనమాట. సో నిరాకార తత్వం అనుకోని లేదా పరమాత్ముడు తత్వంలోకి ఈ మద్దతులో ఎవరైతే ధ్యానం చేసుకుంటూ వెళ్తారో అది చాలా కష్టతరమైంది అంటాడు. కానీ ఇది కూడా చేరే మార్గం అని అంటాడు, కానీ కష్టతరం అంటాడు. కానీ సర్వదా నన్నే చింతిస్తూ నా ఆకారాన్ని చూసుకుంటూ నన్నే ధ్యానిస్తూ నాకై వాళ్ళ జీవితాన్ని అర్పించే వాళ్ళకి నేనే వాళ్ళ దగ్గర ఉంటే నేను వాళ్ళని బయటికి లాగేస్తానంటున్నాడు. సో ఇది విధంగా చెప్పాలంటే కోతి పిల్లి ఈ రెండు జీవులుగా మనం తీసుకున్నాం అనుకోండి. కోతి తన కోతి పిల్ల ఉంటుంది. ఆ కోతి పిల్ల యాక్చువల్ చెప్పాలంటే అది గట్టిగా పట్టుకోవాలన్నమాట, తల్లిని గట్టిగా పట్టుకోవాలి, తల్లిని గట్టి పట్టుకోవాలి. ఆ కోతి తల్లి కోతి ఏమో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది అనమాట, ఒకదాని నుంచి ఇంకో దాని మీదకి, ఒకదాని నుంచి ఇంకో దాని మీదకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్తుంది. అయితే ఆ ఎగురుకునే క్రమంలో ఇది అంత గట్టిగా దాన్ని పట్టుకోలేదు అనుకోండి, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కోతి పిల్ల పడిపోతుంది. సరే, కానీ మీరు పిల్లి చూసుకున్నారు అనుకోండి, పిల్లి ఏం చేస్తుంది, తన పిల్లని పంటి మధ్యలో తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ పిల్లి పిల్ల ఏం చేసేది ఏం లేదు, అది అది తల్లి యొక్క సంరక్షణలో ఉంది అన్న భావంలో హాయిగా అక్కడ పడుకో ఉంటుంది అంతే. కానీ ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నా తల్లి తీసుకెళ్ళిపోయి ఎక్కడ కావాలంటే అక్కడ పోయి పెడుతుంది. కానీ కోతి కోతి ఉదాహరణ తీసుకున్నాను అనుకోండి, కానీ కోతి పిల్ల మాత్రం తల్లి పట్టించుకోదు అసలు. కానీ ఆ కోతి పిల్ల తనకు తానుగా గట్టిగా పట్టుకోవాలి, అది ఎక్కడికి ఎగిరినా ఏ స్థాయిలో ఎగిరినా సరే ఒకవేళ ఆ నుంచి ఒకవేళ పట్టు వదిలి కొంచెం పట్టు సెటిల్ పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా కింద పడి చచ్చిపోవచ్చు, గాయాలు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇంత తేడా ఉందన్నమాట. సో మనం అష్టాంగ యోగం ద్వారా వెళ్ళే క్రమం ఎలా ఉంటుందంటే మనం కోతి పిల్లని కోతి తల్లిని పట్టుకున్నట్టే. సో ఎప్పుడు అది ఎప్పుడు కూడా చాలా క్లేశకరమైనది, చాలా దుఃఖకరమైనది. అది ఎప్పుడు మనకి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. కానీ పిల్లి తన పిల్లని పట్టుకు ఎలా తీసుకెళ్తుంది, కంప్లీట్గా అసలు అక్కడ ఎఫర్ట్ పిల్లి పిల్ల ఎఫర్ట్ ఏం లేదా, అదేమి అసలు ఏం మాత్రం కష్టపడ్డాను, చక్కగా బాగో చక్కగా పిల్లి తీసుకొచ్చి తల్లి పిల్ల తీసుకెళ్ళి పిల్లి తీసుకెళ్ళి పెట్టుతుంది అనమాట ఎక్కడ దగ్గర. ఇంత తేడా ఉందన్నమాట, ఇంకా మనం ఆలోచించుకుంటున్నాం. కానీ రెండు కూడా తల్లి సంరక్షణలో ఉంది, తల్లి కాపాడుతుంది. కానీ అంతర్గతంగా ఒక సాధకుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. బట్ ఇక్కడ అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా భగవంతుడి మీద ఆధారపడడం మనం మనం నేర్చుకున్నట్లయితే, లేదా భక్తుల మీద ఆధారపడడం మనం నేర్చుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది. అని చివరికి 29వ శ్లోకంలో భక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరం సుహృదం సర్వభూతానాం దాత్వా మాం శాంతి మృత్యతి. స్వభావము నన్ను సమస్త యజ్ఞములకు తపస్సులకు చర్మభోక్తగాను సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావంలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశాల వేదన నుండి విడబడి శాంతిని పొందుతాడు. సో అల్టిమేట్గా కృష్ణనే సకల దేవతలకి సకల లోకాలకి పరమ ప్రభువు గాను సకల జీవులకి ఉపకారి, అందరి మేలు కోరేవాడు అన్నట్టుగాను మనకి అలాంటి ఒక కన్విక్షన్ కానీ వచ్చిందంటే, అది మనం నిర్ధారించుకోగలిగామంటే ఖచ్చితంగా అతన్ని అతను ఇంకా వెతుకేదానికి కానీ ఇంకా ఆరాట పడేది కానీ ఇంకా ఆందోళన చెందేది కానీ ఏముండదు అన్నమాట. అతను చాలా ప్రశాంతంగా అతను పరమశాంతిని పొందుతాడనమాట. సో మనం మనం చేసే సాధన ద్వారా, మనం విన్నటువంటి భగవద్గీత భాగవతం ద్వారా, లేదా కృష్ణ కథ ద్వారా, లేదా మనం చేసే సేవ ద్వారా అల్టిమేట్గా మనకి లోపల ఈ ఆలోచన మనకి బలంగా పెరగాలన్నమాట, నమ్మకం పెరగాలి. నేను ఎక్కడున్నా, నేను ఏం చేసినా సరే, నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కృష్ణుడు నా మేలు కోరేవాడు, కృష్ణుడు నాకు అన్ని మంచిగా చేస్తాడు. తాత్కాలికంగా నాకు కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే, నేను కృష్ణుడి సంరక్షణ ఉన్నాను కాబట్టి కృష్ణుడు నన్ను ఖచ్చితంగా నేను బయట వేస్తాడని నమ్మకం మనకు ఉండాలన్నమాట. అలా అలా అంత నమ్మకం ఉన్నవాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే మనకి మన వినే వినే కృష్ణ కర్మకు అర్థం కావాలి. కృష్ణుడు మూలము, కృష్ణుడు వల్ల కానిది ఏమీ లేదు, కృష్ణుడు ఎవరైనా కంట్రోల్లో పెట్టగలుగుతాడు. నా గ్రహాలని, నా యొక్క కర్మల్ని కంప్లీట్గా అతను బయటికి తీసేయగలుగుతాడు, ఇతను మాత్రమే తీయగలుగుతాడు అనే నమ్మకం మనకి ఉండాలన్నమాట. అప్పుడు అతను పరమశాంతిని పొందగలుగుతాడు అన్నమాట. సో ఆ విధంగా ఈ 5వ అధ్యాయం సారాంశం మనం చూసుకున్నాము. చిన్న చాప్టర్ ఏను, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ప్రాక్టికల్గా మనం ఏ విధంగా అన్య మనం కృష్ణుడి సంబంధంలో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మనం భగవంతుడికి తృప్తి కోసం మనం చేసేటువంటి ఈ కార్యాలన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా మనం ఇవాళ చూడొచ్చు. అలాగే వాటి వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చూడొచ్చు. ఫలితం ఏంటి? ఫైనల్గా మనం ఈ ద్వంద్వాల నుంచి విడబడబడతాం, అల్టిమేట్గా మనం కృష్ణుని చేరుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మీకు ఇంకెవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. శ్రీల ప్రభుపాదకి జయ్, అనంత కోటి వైష్ణవ వృద్ధికి జయ్, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జయ్, గౌరవ.